My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే శిశిర గారి సింగ్ అలాంగ్ కార్యక్రమం July 5, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం నేను మీ ఆర్జే శిశిరాన్ని మీరు వింటున్నారు సింగ్ ఎలాంగ్ సో మీరు నాతో మాట్లాడాలి నా కాల్ చేయాలి పాట పాడాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 9885556 72కి కాల్ చేయండి అండ్ మా స్కైప్ ఐడి వచ్చేసి mind.media స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు నీకు నచ్చిన పాటలు నాతో కలిసి పాడొచ్చు అయితే ఇప్పుడు మనం ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకుందాం సో అయితే మన పంతం మూవీ రివ్యూకి సంబంధించి మాట్లాడుకుందాం పంతం మూవీ రిలీజ్ అయింది సో సందేశాత్మక కథాంశాల్లో ప్రేక్షకుడిని లీనమయ్యేలా చేయడానికి దర్శకులకు నేర్పు చాలా ఉండాలండి బేసిక్గా సో తాము చెప్పాలనుకున్న పాయింట్ పక్కదారి పట్టకుండా అన్ని హంగులు మిళితం చేసే సినిమాను రూపొందించినప్పుడే మనం విజయాన్ని అందుకునే ఆస్కారం ఉంటుంది బేసిక్గా సో అయితే సందేశాత్మక కథాంశాలను వాణిజ్య సూత్రాలు మేళవిస్తూ జనరంజకంగా వెండి తెరపై ఆవిష్కరించడంలో శంకర్ మురుగదాస్ లాంటి దర్శకులు మినహా మిగతా వారందరూ పెద్దగా విజయవంతం కాలేకపోయారు కానీ దర్శకుడు చక్రవర్తి తొలి సినిమాతోనే ఈ సాహసం చేశారు లౌక్యం తర్వాత గోపిచంద్కు సరైన విజయం లేదు మంచి సక్సెస్తో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తున్న పంతంతో సందేశం బాట పట్టారు ఓ అత ఆయన నటిస్తున్న 25th సినిమా అంటే 25th సినిమా కావడంతో పంతం ప్రారంభం నుంచే ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది సో విక్రాంత్ గోపిచంద్ తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఓ మురికివాడలో నివసిస్తూ ఉంటాడు ఎగుమతి దిగుమతుల వ్యాపారం చేస్తున్నాడు అని ప్రజల్ని నమ్మిస్తూ మంత్రులు అధికారుల దగ్గర ఉండే నల్లధనాన్ని దోచుకుంటాడు ఆ డబ్బును దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదవారికి అందజేస్తాడు తాము అక్రమంగా సంపాదించిన డబ్బునంతా ఓ అనామకుడు దోచేస్తుండటంతో అతన్ని పట్టుకోవడానికి హోమ్ మినిస్టర్ జయేంద్ర సంపత్రాజ్ ప్రయత్నాలు చేస్తుంటాడు అంతా అనుకున్నట్లుగా ఆ దొంగ ఊరు పేరు లేని సాధారణ వ్యక్తి కాదని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన సురానా ఇండస్ట్రీస్ అధినేత ఆనంద్ సురానా ముఖేష్ రిషి ఏకైక సంతానం విక్రమ్ సురానా అనే నిజం తెలుస్తోంది సో వ్యాపార ఒప్పంద నిమిత్తం ఇండియా వచ్చిన విక్రాంత్ మంత్రులు ప్రభుత్వ అధికారులు కలిసి పేద ప్రజలకు చేస్తున్న అన్యాయాలు చూసి చలించిపోతాడు సో ప్రజలకు రావాల్సిన సొమ్మును అక్రమంగా తమ బినామీ ఖాతాలోకి మళ్లించుకుంటున్న వారు కోట్లాది రూపాయల నల్లధనాన్ని కూడబెడుతున్నారని తెలుసుకుంటాడు వారికి బుద్ధి చెప్పి వ్యవస్థలో మార్పు తీసుకురావడానికే దొంగతనాలు చేస్తుంటాడు ఆ తర్వాత ఏం జరిగింది విక్రాంత్ ప్రయత్నం ఎలా నెరవేరింది అతడి లక్ష్యాన్ని ప్రియురాలు అక్షర మెహరిన్ ఎలా అండగా నిలబడింది అన్నదే ఈ చిత్రం కదా అంట పాలకులు అధికారులు అవినీతి అక్రమాల కారణంగా పేద ప్రజలకు అందాల్సిన సాయంలో అలసత్వం జరుగుతోంది ఆపద సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాలు ప్రజలకు నేరుగా అందకుండా చట్టపరమైన నియమాల పేర్లతో అధికారులు మధ్యలోనే వాటిని కాజేస్తున్నారు సో అయితే బాంబు పేలులు విపత్తులు ఎదురైన సందర్భాల్లో ప్రజలకి అండగా ఉంటామని ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు ఇచ్చిన హామీలు ప్రచారానికి పరిమితమైపోతున్నాయని ఆ తర్వాత వారిని పట్టించుకునే నాదుడే ఉండడనే పాయింట్తో ఈ కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు చక్రవర్తి డబ్బు తీసుకొని ఓటేయడం వల్లే అవినీతి పరుడైన నాయకులు అధికారంలోకి వస్తున్నారని సినిమాల్లో చూపించే ప్రయత్నం చేశారు సో తాను అనుకున్న సందేశం తెరపై అర్థవంతంగా ఆవిష్కరించడంలో తడబడ్డారు దర్శకుడు చక్రవర్తి సమకాలీన సమస్యలకు సందేహాన్ని కమర్షియల్ హంగులను మిళితం చేయడంలో దర్శకుడి అనుభవం లేని కారణంగా పంతంలో ఆసక్తి లోపించిందట హీరోను ఓ దొంగగా చూపిస్తూ కథను మొదలుపెట్టిన దర్శకుడు కథ ముగించే వరకు ఆ పాయింట్ చూపించారట అతడు ఎవరు ఎందుకు దొంగతనం చేస్తున్నాడో అతడు నేపథ్యం ఏమిటో చివరికి సస్పెన్స్ను కొనసాగిస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకించాలని చూశారు అయితే ఆ దొంగతనం ఎపిసోడ్స్ అన్నీ సుదీర్ఘంగా లాజిక్లకు దూరంగా సాగా ఏం జరుగుతోంది అనే ఉత్కంఠత ఎక్కడ ప్రేక్షకుల్లో కనిపించదు. ద్వితీయార్ధంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ద్వారా కథలోని కీలక చిక్కుముడిని విప్పారు దర్శకుడు. అక్కడితోనే సినిమా ముగింపు ఏమిటో తెలిసిపోయింది. అంతకు తగినట్లుగానే మిగతా భాగాన్ని ఊహాజనితంగా నడిపించారు. చిన్న పాయింట్ ఎంచుకుని సినిమాలు చేయాలని అనుకున్నాడు. దాన్ని నడిపించే బలమైన సన్నివేశాన్ని అల్లుకోవడం చాలా ముఖ్యం. దర్శకుడు ఆ విషయంలో తేలిపోయారు. వేల కోట్లకు అధిపతి అయిన ఓ యువకుడు రాజకీయ పరిస్థితులు చూసి చలించిపోయే సన్నివేశాలు వాస్తవ దూరంగా ఉంటాయి. అతడి కుటుంబంతో పరిచయం ఉండి కూడా ప్రతినాయకుడు హీరోను గుర్తుపట్టకపోవడం ఏమిటో అంత పట్టదు. ఇలా ఒకటేమిటి, సినిమాలో చిన్న చిన్న లాజిక్లు చాలా వదిలిపెట్టారు. అప్పటి వరకు రివెంజ్ డ్రామాస్గా సాగిన ఈ సినిమాను పతాక ఘట్టాల్లో సందేశం వైపు దారి మళ్లించారు. భారీ సంభాషణల రూపంలో తాను చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నింటినీ ఉపన్యాసం మాదిరిగా హీరో పాత్ర ద్వారా చెప్పించి రొటీన్గా ముగించారట. మైండ్ గేమ్ ఆధారంగా సాగే సినిమాలో హీరో విలన్ పాత్రలు పోటాపోటీగా సాగినప్పుడే కథ రసవత్తరంగా ఉంటుంది మనకి. సో హీరో ధీటుగా బలమైన విలన్ అనేవాడు సినిమాలో అస్సలు కనిపించడంట. ప్రతినాయకుడు పాత్రను మాటలకి పరిమితం చేశారట. చేతల్లో అతడి విలనిజాన్ని చూపించే సన్నివేశం ఒక్కటి కూడా ఉండదట. సందేశానికి ఓ ప్రేమ కథను జోడించారు. అయితే అది కథకు సంబంధం లేనట్టుగా సాగుతోంది, సినిమా నిడివి పెంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ గోపీచంద్ మెహరీ ఇంట్లో కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ కూడా కాలేదు. ఏదో మొక్కుబడి వ్యవహారంగా ఎపిసోడ్ సాగుతోంది. దర్శకుడు ఎంచుకున్న కథలో నవ్యత లేదో, ఈ తరహా కథాంశాలతో శంకర్ జెంటిల్మ్యాన్, శివాజీ, రవితేజ కిక్తో పాటు వందలాది సినిమాలు వచ్చాయి. పాదకథని తిరిగేసి దానికో విదేశీ నేపథ్యం, గోకుల్ చాట్ బాంబుదాడి అనే పాయింట్ జోడించి సినిమాను తెరపై తీసుకొచ్చారు. ఆ సినిమాలన్నిటి మరోసారి గుర్తుకు తెస్తోంది. ప్రతి హీరో కెరీర్లో స్ట్రగుల్ పీరియడ్ ఉంటుంది. గతంలో చేసిన తప్పులను తెలుసుకుంటూ ఏ దారిలో నడవాలో, ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలుసుకుంటూ అడుగులు వేయడం చాలా ముఖ్యం. అప్పుడే మళ్ళీ కెరీర్ను నిలబెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. సో గోపీచంద్ ప్రస్తుతం ఆ పరిస్థితుల్లోనే ఉన్నాడు అనిపిస్తోంది. విజయం కోసం కామెడీ కమర్షియల్ అన్ని అంశాలను టచ్ చేస్తూ వస్తున్న అతడు ఈసారి సందేశం బాటపట్టారు. సో నాన్నటి కృష్ణ పంతాలో సామాజిక ఇతివృత్తాన్ని నమ్ముకొని సినిమా చేశారు. అయితే కథతో పాటు సమర్థుడైన దర్శకుడిని ఎంచుకోవడంలో అతడు వేసిన తప్పడడుగు వేయడంలో గోపీచంద్కు నిరాశ మిగిలింది. కథలో బలం లేకపోవడంతో సినిమా నిలబెట్టడానికి అతడు చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయిపోయాయి. తన లుక్కు, హావభావాలు, సంభాషణలు, చెప్పే తీరు అన్నిటినీ మార్చుకుని సినిమా చేశాడు. భావోద్వేగ సన్నివేశాల్లో పరిణితిని కనబరిచాడు. అవేవి అతడికి విజయాన్ని తెచ్చిపెట్టలేకపోతున్నాయని చెప్పవచ్చు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అతడి గత చిత్రం గౌతమ్ నందాను గుర్తు చేస్తోంది. ఇంకానైనా ఇలాంటి కథలు ఎంచుకునే విషయంలో గోపీచంద్ పునరాలోచిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మెహరీన్ అతిథి పాత్రగానే కనిపించింది. 4 పాటలకు మాత్రమే పరిమితమైపోయింది. ప్రతినాయకుడిగా సంపత్ రాజ్ మరోసారి తనకు అలవాటైన పాత్రలో కనిపించారు. నిజాయితీపరుడైన పోలీస్ అధికారిగా షయాజేసిండే పాత్రలో అతడిలోని ప్రకాష్ రాజ్ పాత్రను గుర్తుకు తెస్తోంది. శ్రీనివాసరెడ్డి, పృథ్వీ, వేణు ఇంకా జబర్దస్త్ బృందంపై తెరకెక్కించిన హాస్య సన్నివేశాలు కూడా నవ్వించలేకపోయాయి. కెమెరామెన్గా తన బాధ్యతలు 100% న్యాయం చేశారు ప్రసాద్ మూరెల్లా. సో ఇంకా చాలా అండి, పాటలు చాలా అందంగా చూపించారు. గోపీసుందర్ బాణిలో అనువాద సినిమాను తలపించాయి. కొత్త దర్శకులంతా నవ్యమైన ఇతివృత్తాలతో సినిమాలు చేస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటుంటే చక్రవర్తి రొటీన్ కమర్షియల్ కథను ఎంచుకొని తనకు నచ్చిన అవకాశాన్ని వృధా చేసుకున్నారు. కథలోని లోపాలు, దర్శకుడి అనుభవాలు లేమి కారణంగా అసంపూర్ణ సందేశాత్మక చిత్రంగా పంతం మిగిలిపోయింది. సో ఈ సినిమాతో విజయాల బాట పట్టాలని ఎదురు చూసిన గోపీచంద్ నిరీక్షణ ఫలించలేదు. అటు సందేశాత్మక చిత్రం, ఇటు కమర్షియల్ చిత్రంగా రెండు విధాలుగా కాకుండా మధ్యస్థంగా మిగిలిపోయింది. అందుకే రేటింగ్ అలా 2.5 ఇచ్చారు మధ్యస్థంగా 5కి. సో ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఆ మాట్లాడుకునే ముందు మీరు నాకు కాల్ చేయాలన్న విషయం మాత్రం మర్చిపోదు. కాల్ చేయండి, డయల్ చేయండి, ఫోన్ తీసుకోండి. 9885555671కి డయల్ చేయండి. అండ్ మా స్కైప్ ఐడి వచ్చేసి mind.media. స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. మీకు నచ్చిన పాటలు నాతో కలిసి పాడొచ్చు. ఇంతలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటుండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఆ
ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు సింగ్ ఎలాంగ్. మీరు నాతో మాట్లాడాలి, నాకు కాల్ చేయాలి అంటే నా కాల్ చేయాల్సిన నంబర్స్ 9885555672 అండ్ మా స్కైప్ ఐడి వచ్చేసి mind.media స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. అయితే ఇప్పుడు రాజమౌళి గారి పర్యవేక్షణలో శివగామి వెబ్ సిరీస్ 375 అంటే క్రోర్స్తో నిర్మాణం అవ్వబోతోందట. దర్శకుడు రాజమౌళి గారు తీసిన బాహుబలి సినిమా వచ్చి వెళ్ళిపోయినప్పటికీ అందులోని పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటాయి. అందులో రమ్యకృష్ణ తల్లిగా నటించి శివగామి పాత్రకు ఒక వన్నె తెచ్చారు. సో తాజాగా ఆ పాత్రతో ప్రత్యేకంగా ఒక వెబ్ సిరీస్ రూపొందుతుందంట. దీన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు కూడా మొదలుపెట్టేసింది. 3 సీజన్లలో శివగామి వెబ్ సిరీస్ను 375 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదంతా రాజమౌళి గారి పర్యవేక్షణలో జరుగుతుందట. దర్శకుడిగా దేవకట్ట వ్యవహరిస్తున్నారు. త్వరలోనే పాత్రలు ఎంపిక చేసి ప్రారంభిస్తారట. బాహుబలికి ప్రీక్వెల్గా ఇది రూపొందడం విశేషం. మహిష్మతి సామ్రాజ్య విస్తరణలో శివగామి ఎలాంటి పాత్రను పోషించిందనే విషయం చుట్టూనే ప్రధాన కథ తిరుగుతూ ఉంటుందని అంటున్నారు. అయితే బేసిక్గా రాజమౌళి గారు ఇప్పుడు సినిమా మనకి బాహుబలి తర్వాత ఆయన సినిమాలు ఏవి లేవో ఎక్స్పెక్టేషన్స్ అందరికీ భారీగా ఉన్నాయి. సో అయితే ఈ వెబ్ సిరీస్ మరి ఎలా ఉండబోతుంది, మనము అంటే ఆ వెబ్ సిరీస్ మీద అంచనాలు పెట్టుకోవచ్చు, చాలామంది ఎదురు చూస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. అయితే బేసిక్గా ఇప్పుడు వెబ్ సిరీస్ అంటే మనకి ఎపిసోడ్ మనం యూట్యూబ్లో చూడొచ్చు, వెబ్ సిరీస్ని యూట్యూబ్లో చూడొచ్చు. అంటే దానికి సంబంధించి ఏ సిరీస్ అయినా మనకు ఒక రోజు మిస్ అయినా కూడా మళ్ళీ ఆ ఎపిసోడ్ని కంటిన్యూగా చూడొచ్చు. వెబ్ సిరీస్లో ఆ ఫెసిలిటీ మనకు ఉంటుంది. సో మన సీరియల్ లాగే అనుకోండి, ఇంకా సీరియల్ కూడా అలాగే కదా. కానీ సీరియల్ టీవీలో వచ్చి రోజు అంపుతోంది, వెబ్ సిరీస్ మాత్రం అలా ఎపిసోడ్స్ 1 వీక్ ఒకసారి ఎపిసోడ్స్ మరి ఎలా వేస్తారు డైలీ ఎపిసోడ్స్ అనేది అది డిపెండ్స్ అండి. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అందగత్తే అండి, చాలా అందగత్తే సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్ ధైర్యంగా పోరాడుతున్న తార ఆవిడ. ఇప్పుడు ఏంటంటే చూపు తిప్పుకోలేని సొగసు, అత్యంత సహజమైన నటన, చిన్న వయసులోనే ఎన్నో విజయాలు అత్యున్నత శిఖరాలు అందుకున్న ప్రముఖ నటి సోనాలి బింద్రే 43 ఇయర్స్ ఆవిడకి. ఇప్పుడు హైగ్రేడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సహా పలు భాష చిత్రాల్లో కథానాయికగా ప్రేక్షకులను మెప్పించిన సోనాలి బింద్రే తాను మెటాస్టాటిక్ క్యాన్సర్కు న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్నారట ఒక ప్రకటనలో కూడా తెలిపారు. ఆశావాద దృక్పథంతో తాను ఈ వ్యాధిపై పోరాటం చేస్తానని కూడా చెప్పారు. కొన్నిసార్లు జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి, కానీ తనకి హైగ్రేడ్ క్యాన్సర్ ఉన్నట్లు ఇటీవల తేలింది. ఇది ఆ ఇతర భాగాలకు వ్యాపించింది, దీన్ని గమనించలేదు. కొద్దిగా నొప్పి ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకోవడంతో ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసిందట. దీన్ని తక్షణ చర్యలతో ఎదుర్కోవడమే మార్గమన్నారు. సో వైద్యుల సూచన మేరకు న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్నట్లు వివరించారు. తన ఆశావాద దృక్పథంతో ఉన్నారట. ఈ పయనంలో ప్రతి అంచెను ఎదుర్కొని పోరాడాలని దృఢంగా నిశ్చయించుకున్నారట. ఈ సంక్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు తనకు అండగా నిలిచారు అండ్ వారి సహాయంతో ఈ వ్యాధిని ఎదుర్కోబోతుందంట సోనాలి బేంద్రి గారు. అండ్ మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటే బేసిక్గా ప్రాథమికంగా మొదలైన చోటి నుంచి క్యాన్సర్ కణాలు శరీరంలో ఇతర భాగాలు కూడా వ్యాప్తి చెందుతాయట. అమెరికాలోని క్యాన్సర్ చికిత్స కేంద్రాలు మెటాస్టాటిక్ క్యాన్సర్గా నిర్వహించాయి. ఒక చోట మొదలైన క్యాన్సర్ కణాలు అక్కడ లింప్ వ్యవస్థ ద్వారా చురుగ్గా వ్యాప్తి చెందుతాయట. సో కోలుకోవాలని సినీ ప్రముఖాల ఆకాంక్ష కూడా చాలా ఉంది. సోనాలి బింద్రే దర్శకుడు గోల్డీ బెహెల్ను పెళ్లి చేసుకున్నారు. వారికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాగా సోనాలి వేగంతో కోలుకోవాలంటూ కరణ్ జోహార్, సోనం కపూర్, రితేష్ దేశ్ముఖ్, ఇలియానా తదితర సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో అందరూ మెసేజ్లు పెడుతున్నారు. ఆవిడ ఖచ్చితంగా కోలుకుంటారండి, ఎందుకంటే మనీషా కొయిరాలకు వచ్చింది క్యాన్సర్, ఇంకా చాలామంది తారలకి వచ్చింది. అందరూ గట్టిగా ఎదుర్కొని ఇప్పుడు అందరూ చాలామంది బయటికి వచ్చారు, చాలామంది పోరాడుతున్నారు కూడా, ఆ విషయం మనకు తెలుసు బేసిక్గా. సో బేసిక్గా వ్యాధి అని చెప్పలేం, కానీ ఎవరు ఏ దాని నుంచైనా ఏదైనా గట్టిగా పోరాడగలిగితే, వాళ్ళు ధైర్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ దాన్ని ఎదురించవచ్చండి బేసిక్గా. సో అయితే అదే అన్నట్టు బాధాకరమైన విషయం. నాకెందుకో సడన్గా ఆవిడని అంటే మురారి సినిమా తీసుకున్న, ప్రేమికుల రోజు సినిమా తీసుకున్న, అంత చాలా అసలు చాలా అంటే చాలా అందగత్తే అంత అందగత్తే అంటే ఇంకా ఆ ఆవిడని పొగుడుతూనే ఉండొచ్చు మనం, అలా ఉంటుంది. సో అంత అందగత్తెకి అలా జరిగింది అనేసరికి కొంచెం నాకు కూడా బాధ వేసింది. అది కూడా మీకు కూడా చెప్దాము, మేబీ చాలామంది ఫాలో అవ్వలేకపోవచ్చు న్యూస్ని అంతా, అది అని మాట్లాడదామని అనుకున్నాను. అయితే ఇప్పుడు మన సినిమా మనకి అంటే సంబంధించిన సినిమాలు, గీతా గోవిందం అల్లరి తన వయసు 25 ఏళ్ళు ఇప్పటికీ తాను అంటూ గీతాతో గోవింద ఏం చెప్తాడంటే, నా వయసు 25 ఏళ్ళు ఇప్పటికీ నేను అంటూ గీతతో గోవిందం ఏం చెప్పాడు, ప్రతిగా గీత ఎలా స్పందించింది తదితర విషయాలు తెలియాలంటే వాళ్ళ చిత్రం చూడాల్సిందే అంటున్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గీతా గోవిందం. రష్మిక మందన్న కథానాయిక, పరశురామ్ బుజ్జి అంటే దర్శకత్వం వహిస్తున్నారు, బన్నీవాసు నిర్మాత అల్లు అరవింద్ గారు నిర్మిస్తున్నారు ఈ సినిమాని. ఈ చిత్రాన్ని 15 ఆగస్టున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సో ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, పరశురామ్ సంస్థలో చేస్తున్న 2వ చిత్రం ఇది, మంచి కథతో ఒక చక్కటి కుటుంబ కథా చిత్రంగా తీర్చిదిద్దాడు విజయ్, తపన ఉన్న నటుడు కాబట్టి దానికి రష్మికకి ఈ చిత్రం మంచి పేరు తీసుకొస్తుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఒక మంచి రొమాంటిక్ కథతో ఇంటిల్లి పాదికి నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. విజయ్ దేవరకొండని కొత్త కోణంలో ఆవిష్కరిస్తోంది గోవిందం పాత్ర. అండ్ అర్జున్ రెడ్డితో ఆయనకు వచ్చిన ఇమేజ్ని దృష్టిలో ఉంచుకొని ఇందులోని పాత్రని డిజైన్ చేశారట. రష్మిక గీతాగా ఒదిగిపోయింది అండ్ గీతా గోవిందం కలిసి చేసే అల్లరి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందట. పరశురామ్ శైలి భావోద్వేగాలతో తెరకెక్కిన ఒక మంచి కుటుంబం వినోదాత్మక చిత్రం అవుతుంది అని అంటున్నారు బన్నీవాసు గారు. నాగుబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్, రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ, మౌర్యాని, సుభాష్, అభయ్, స్వప్నక, రాజ్, సత్యం, రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్. అండ్ ఛాయాగ్రహణం మణికందన్ వాళ్ళు మార్కన్ కె వెంకటేష్ గారు ఈ సినిమానే నిర్మిస్తున్నారు. మరి ఎలా ఉండబోతోంది అనేది చూడాల్సిందే. అయితే ఒక అందమైన అనుభవం ఏంటి అంటారా, తన ప్రయాణంలో ఒక ముఖ్యమైన చిత్రం తేజ్ అంట. ప్రతిరోజు నటుడిగా ఆస్వాదిస్తూ పనిచేశాడట. నటుడిగా తనకు ఒక అందమైన అనుభవాన్ని అందించింది సాయి తరణ్ తేజ్ అంటున్నాడు. ఎందుకు అంటారా, ఆయన కథానాయకుడు నటిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యూ అనేది ఉపశీర్షిక. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక, కరుణాకరన్ డైరెక్షన్, కెఎస్ రామారావు నిర్మాత. ఈ నెల 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక జరిగింది. అల్లు అరవింద్, అశ్వినిదాత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సో సాయి ధరణ్ తేజ్ మాట్లాడుతూ, కరుణాకరన్ అందమైన ప్రేమ కథా చిత్రాల్లో వాళ్ళ చిత్రం కూడా ఒకటవుతుందన్నారు. అండ్ నిర్మాత మాట్లాడుతూ, తన సంస్థలో సినిమాలు చేసిన దర్శకులు కథానాయకుల వల్లే ఆయన ఈ స్థాయికి వచ్చారట. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం సాయి ధరణ్ తేజ్ అంట. అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ, తేజ్ ట్రైలర్ బాగుంది, సాయి ధరణ్ తేజ్ మంచి భవిష్యత్తున్న కథానాయకుడు అన్నారు. అండ్ అశ్వినిదత్ గారు కూడా మాట్లాడారు, సినిమాల్లో ఉన్నంత సంగీతం అంటే ఈ సినిమాలో లేదేమో అనిపిస్తుందంట. కరుణాకరన్ గారు ఆయన తన ప్రయాణంలో తన హీరోలు నిర్మాతలు ఎంతగానో సహకారం అందించారని, భావోద్వేగంతో కూడిన ప్రయాణం ఇది అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో చాలామంది చిత్రానికి సంబంధించిన ప్రముఖులు అందరూ పాల్గొని ఈ చిత్రాన్ని చాలా పొగిడారు. సో సినిమా రేపు రిలీజ్ అవుతుంది, తేజ్ ఐ లవ్ యూ ఎలా ఉండబోతుందని రేపు సినిమా అయ్యాక మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఏం మాట్లాడుకోలేం కదా సినిమా గురించి. సో మరి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తీసుకొని అలా వెళ్ళి ఇలా వద్దాం. అప్పటి వరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
లాగు లాగు తినేవాళ్ళ దుష్టం. తిరిగినాడు ఆకు తిరగబడ్డదంటే అద్దనాకు కొరగారు మేడల్లో మరిగినాడు మిడ్డెల్లో పెరిగినాడు ఆకు తిరగబడ్డదంటే అద్దనాకు కొరగారు ఊరు గుడ్డలోన ఉన్న ఆరు బయట పండుకున్న దిగులేని తోడు మంది సుగము గల్ల బతుకు మంది పట్టు పట్టు
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు సింగ్ ఎలాంగ్. అండ్ మీరు నాతో మాట్లాడాలి, నాకు కాల్ చేయాలంటే 9885557 కాల్ చేయండి. మా స్కైప్ ఐడి వచ్చేసి mind.media స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. నాన్న సినిమా అంటే మనం చిన్నగా గుసగుసలు మాట్లాడుకుందాం. మీరు నేనే మాట్లాడుకుంటాం, ఇప్పుడు మీరే వింటున్నారు, నేను చెప్తున్నాను అంతే, ఇది ఎవరికి చెప్పొద్దు శిష్యులు చెప్పిందని. సో గుసగుసలు విషయానికి వస్తే, అక్కినేని నాగార్జున గారు నేచురల్ స్టార్ నాని కథనాయకులు గారు నటిస్తున్న మల్టీ స్టార్ తెరకెక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. సో శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి క్లాసిక్స్ టైటిల్ను పెట్టాలని చిత్ర బృందం భావిస్తుందట. ప్రస్తుతం దేవదాస్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అదే నిజమైతే తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్తో నాకు చేసిన తొలి చిత్రం ఇదే అవుతుంది. ఏఎన్ఆర్ నటించిన దేవదాస్ చిత్రం మైలురాయిగా నిలిచిపోయింది. తాను చేయబోయే సినిమా మున్నాబా ఎంబీబీఎస్ తరహాలో ఉండబోతుందని ఇదివరకు నాగో ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. రాజ్ కుమార్ హీరానీ తీసే సినిమా తరహాలోనే ఈ చిత్రం ఉండబోతోందని, ఇందులో తాను గ్యాంగ్స్టర్గా నాని వైద్యుడిగా కనిపించనున్నారట. ఆద్యాంతం కామెడీ నేపథ్యంలో సాగే చిత్రం. అండ్ శ్రీరామ్ ఆదిత్య ప్రత్యేకంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారట. కాబట్టి ఇందులో రష్మిక, మందన అండ్ ఆకాంక్ష సింగ్ కథానాయకులుగా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినిదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అండ్ మణిశర్మ కూడా ఈ సినిమానికి బాణీలు అందిస్తున్నారు. సో మరి సినిమా ఎలా ఉండబోతోంది అనేది, సినిమా మొత్తం ఇంకా అసలు ఏ అప్డేట్ సరిగ్గా లేదు, అలా ఏదో క్యాజువల్ అప్డేట్స్ ఇస్తున్నారు, చూడాల్సిందే. మరి బేసిక్గా విలన్గా మారిన అంటే మారనున్న ఆర్య అంట, తమిళ నటుడు సూర్య, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిసి కేవీ ఆనంద్ దర్శకత్వంలో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి రోజుకు ఒక న్యూస్ బయటకు వస్తుంది. సూర్య 37 వర్కింగ్ టైటిల్తో యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో అల్లు శిరీష్, సాయిషా సైగల్, బొమన్ ఇరానీ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్లో వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. తమిళ హీరో ఆర్య ఇందులో ప్రతి నాయకుడుగా కనిపించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆర్య లండన్లో దర్శనమివ్వడం కూడా ఈ వార్తలకి బలం చేకూరుస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదండి. ఇప్పటికీ చిత్రంలోని పాత్రల విషయంలో కేవీ ఆనంద్ చాలా గోప్యత పాటిస్తున్నారు. ఆర్య గతంలో అల్లు అర్జున్ నా కథానాయకుడుగా నటించిన వరుడు చిత్రంలో ప్రతి నాయకుడు పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం లండన్లో చిత్రీకరణ జరుపుకుంటున్న సూర్య 37 ఆ తర్వాత దాదాపు 10 దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాను. న్యూయార్క్, బ్రెజిల్, ఇంగ్లాండ్ సహా హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా పలు సన్నివేశాలు కూడా చిత్ర ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నాటికి సినిమా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఇలా చాలా సినిమాలని, ఒక్క సినిమా కాదు, ఒకటేంటి రెండు కాదు, మూడు కాదు, చాలా చాలా సినిమాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క సినిమా అంటే ఒక్కొక్క సినిమాని ఒక్కొక్కరు ఎలా తీసుకురాబోతున్నారు, సినిమాని ఎలా అంటే చాలా. ఇప్పుడు సమ్మర్కి కాదు, మనకి సమ్మర్ వచ్చేవరకు డిసెంబర్ ఎండింగ్లోకి సినిమాలు చాలా బోల్డ్ అనే సినిమాలు ఉన్నాయి. మనకి సినిమాలు చూడడము, మనం వాటికి ఎలా ఉందని డిసైడ్ చేసేస్తాం 2 గంటల్లో. వాళ్ళు పాపం సినిమాల కోసం ఇంత కష్టపడి ఎన్ని రోజులు వాళ్ళ శ్రమను వాళ్ళ మెదడు అన్నీ పెట్టి తీస్తారు సినిమా. మన 2 గంటల్లో సినిమా ఎలా ఉందని అలా డిసైడ్ చేసేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రివ్యూస్ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రేక్షకుడి ఆలోచన ఒక్కలా ఉంటుంది. పాపం అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం కదండి. దర్శకుడు కూడా కొంతమంది అటు మాస్ ఆడియన్స్ని క్లాస్గా తీస్తే మాస్ ఆడియన్స్కి నచ్చదు, మాస్గా తీస్తే క్లాస్ ఆడియన్స్కి నచ్చదు. మరీ మొత్తం ఇంకా హింస అహింస మొత్తం ఫైటింగ్సే ఉంటే మన ఫ్యామిలీకి నచ్చదు. ఫ్యామిలీ ఓరియంటెడ్ అయితే యూత్కి నచ్చదు. అదే లవ్ స్టోరీ మొత్తం రొమాంటిక్ స్టోరీ అయితే ఫ్యామిలీ వెళ్ళి చూడలేదు. ఇన్ని ఉంటాయండి పాపం. దర్శకుడు ఎన్ని ఆలోచించాలండి, మనం కూడా ఒక మాట ఆలోచించాలి. దర్శకుడు ఎన్ని రకాలుగా ఆలోచించి సినిమాని ఎన్ని రకాలుగా అయితే ఇంతమంది మొత్తం ఫ్యామిలీ వచ్చి చూడగలదు, ఇంతమంది చూస్తే తనకి లాభం వస్తుంది, ఇన్ని మరి ప్రొడ్యూసర్కి మనం ఇంత ఇవ్వాలి వెనక్కి అని ఇన్ని ఆలోచించాలి పాపం. దర్శకుడు ఎన్ని పెట్టాలండి. సో వాళ్ళ కృషి కూడా మనం గుర్తించాలి. కొన్ని కొన్ని సినిమాలు చాలామందికి అంటే సినిమాలు చాలా బాగుంటాయి కానీ మనం వాటిని ఎందుకో నెగ్లెక్ట్ చేస్తుండే. ఏం లేదు సినిమాలో అసలు చూడలేరు, వీళ్ళు చూడలేరు, బోరింగ్ ఉంది అది. కానీ బోరింగ్ అక్కడ కూడా ఒక మెసేజ్ ఉంటుంది, సినిమా తీసే పద్ధతి ఉంటుంది, వాళ్ళు తీసింది ఇది ఉంటుంది. అవన్నీ మనం చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో మనం అబ్జర్వ్ చేయకుండా సినిమాని అలా 2 గంటలు చూసి కొట్టుపడేస్తూ ఉంటాము. మనం 100 రూపాయలు 150 రూపాయలు పెట్టేసి 2 గంటల్లో డిసైడ్ చేసేస్తాం సినిమాని. పాపం వాళ్ళు మాత్రం అంత కష్టపడి ఆలోచిస్తారు. సో అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా రాబోతున్నాయి. అలాంటి సినిమా ముచ్చట్లు ఇంకా చాలా మనం మాట్లాడుకుంటూ ఉందాం. నేను కూడా చాలా కష్టపడి ఇక్కడ మాట్లాడుతున్నాను. మరి ఎవరు వింటున్నారు ఎవరు వినట్లు నాకు తెలియదు. వింటే మాత్రం వెంటనే మీరు ఫోన్ తీసుకొని డయల్ చేసి మీకు కూడా నచ్చిన మాటలు మాట్లాడచ్చు, నచ్చిన పాటలు పాడచ్చు. 9885555672కి కాల్ చేయండి. మీ స్కైప్ పడి వచ్చేసి mind.media స్కైప్ నుంచి కూడా కాల్ చేయండి. అందులో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటున్నానండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పూజిదు నవ్వు తిందు
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు ఉంటున్నారు సింగ్ ఎలాంగ్. నేను మీ ఆర్జే శిశిరాన్ని. మీరు నాతో మాట్లాడాలి, నా కాల్ చేయాలి అంటే చెప్పాను కదా 9885555672కి కాల్ చేయండి. మా స్కైప్ ఐడి వచ్చేసి మైండ్ డాట్ మీడియా, స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. అయితే బేసిక్గా మనం ఈరోజు కొత్త సినిమాలు అంటే వాటి వాళ్ళ డైరెక్టర్స్ వాళ్ళ కష్టాలు అన్నీ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి సంబంధించి సినిమాలు ఎంత కష్టపడి తీస్తారో, ఎలా తీస్తారు, మనం వాటిని ఎంత ఈజీగా ఉఫ్ అని అలా ఊదేస్తాం ఒక్క నిమిషంలో అని మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఈ సినిమాకి సంబంధించి వస్తే అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో సావిత్రి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ కీర్తి రూపంలో సావిత్రి మళ్ళీ పుట్టారు అన్నంతగా పాత్రలీనమై నటించింది ఆవిడ. సో కీర్తి సురేష్ నటనకు ఫిదా అయిపోయారు. అయితే ఆ మహానటి పాత్రలో కీర్తి సురేష్ని మరోసారి నటించబోతున్నట్టు తాజాగా వార్తలు వినబడుతున్నాయి. నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవితాధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ బయోపిక్ తెరకెక్కిస్తున్న సినిమా, మనకు తెలుసు ఎన్టీఆర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. సో ఈ చిత్రంలో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వేసిన తన తండ్రి బయోపిక్ గురించి బాలకృష్ణ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొల్లాయి. ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తారా, ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. ఇప్పటికే పలువురు పేర్లు కూడా బయటకు వచ్చాయి. సో పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్, ఏఎన్ఆర్, నాగ చైతన్య, సూపర్ స్టార్ కృష్ణగా చాలామంది అంటే చాలా చాలా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణగా అండ్ కీర్తి సురేష్ తాజాగా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ని ఎంపిక చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం కూడా వచ్చింది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయారు అని, ఆమె పాత్రలో కీర్తి తప్ప మరెవ్వరూ నటించలేరని చిత్ర బృందం భావించిందట. కొన్ని పాత్రల కోసం ప్రస్తుతం ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. హిందీలోనూ ఈ బయోపిక్ విడుదల అవ్వబోతోందట. మరి సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. హిందీలో కూడా అనేసరికి మరి ఎక్కువగా కొత్త సినిమాలు అంటే ఇంకా రిలీజ్ కాదు, అసలు సినిమా టైటిల్ని అనుకున్నారు కనుక సినిమా స్టార్ట్ చేయండి. సినిమాల గురించి విషయానికి వస్తే కథానాయకుడు కళ్యాణ్ రామ్ కొత్త సినిమా సందడి మొదలైపోయింది. ఆయన హీరోగా నటిస్తున్న 16వ చిత్రం ఫస్ట్ లుక్ని బుధవారం విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్తో కనిపించారు. వివిధ రూపాల్లో కట్ చేసిన ఆయన ఫోటోను సెట్ చేసినట్లు ఇందులో కనిపిస్తోంది. ఈ తొలి ప్రచార చిత్రంలో కొన్ని సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు కూడా చూపించారండి. అంటే ఈ ట్రెండీ థ్రిల్లర్ రాబోతోందని చిత్ర బృందం పేర్కొంది, కానీ కేవి గుహ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. జూలై 5న కళ్యాణరామ్ పుట్టినరోజు సందర్భంగా 4వ తేదీ ఈ ఫస్ట్ లుక్ విడుదల కూడా చేస్తున్నారు. సో కళ్యాణరామ్ ఇటీవల తన నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తమన్నా కథానాయక జయేంద్ర దర్శకుడు, అండ్ ఈ సినిమా మిశ్రమ రివ్యూలు కూడా అందుకుంది. అయితే ఈరోజు అంటే జూలై 5 కదా కళ్యాణరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా 4వ తేదీ ఫస్ట్ లుక్ని విడుదల చేసినట్టు తెలుస్తుంది మనకి. అయితే కళ్యాణరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలామంది విష్ చేయాలనుకునే వాళ్ళు ఆయనకి విష్ చేయొచ్చు, ఆయనకు విష్ చేసి ఆయనకు విషెస్ చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయన పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే కళ్యాణ్ గారు, హ్యాపీ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు మీరు ఇంకా ఎన్నో ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఐశ్వర్యరాయ్ను కిడ్నాప్ చేసిన రజని ఏంటి అనుకుంటున్నారా? లోపలికి వెళ్తే తెలిసిపోతుంది మనకి. నేను చెప్తాను కదా మీకు, మీరు డౌట్ అస్సలు వద్దు మీకు. బాలీవుడ్ అగ్ర నటులు ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఫానీ ఖాన్, అతుల్ ముంజేకర్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్న రాజ్ కుమార్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఐష్ అనిల్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్ను అనిల్ ఈరోజు ట్విట్టర్ ద్వారా విడుదల కూడా చేసేశారు. ప్రేమ యుద్ధం కలల్ని సాకారం చేసుకోవాలన్న తపనలో అన్నీ సమర్థవంతంగానే ఉంటాయి. ఇందుకోసం వారు ఎంతవరకు వెళ్తారు త్వరలో తెలుసుకోవాలి అనుకుంటే అని అనిల్ కపూర్ గారు ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసేశారు. ఈ సినిమా పోస్టర్ చాలా ఫన్నీగా కూడా ఉంది. ఎందుకంటే పోస్టర్లో అనిల్ రాజ్ కుమార్ రావు ఐశ్వర్యను కిడ్నాప్ చేసి ఆమె రెండు చేతుల్ని కట్టి పడేసినట్లు పోస్టర్లో చూపిస్తున్నారు. ఐష్కి కనిపించకుండా రాజ్ కుమార్ రావు తన ముఖాన్ని వస్త్రంతో కప్పుకుంటే అనిల్ కపూర్ రజనీకాంత్ మాస్క్ని ధరించడం డిఫరెంట్గా నవ్వులు పోయిస్తోంది. వారెవరో అర్థం కాక తనను ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియక కన్ఫ్యూజింగ్ చూస్తున్న ఐశ్వర్యరాయ్ ముఖం ఫన్నీగా ఉంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఒక వ్యక్తి ఉన్నట్టుండి తన ఉద్యోగం కోల్పోతాడు, దాంతో తన కుమార్తెను మంచి గాయనిగా చేసేందుకు ఎంతో కష్టపడుతుంటాడు. సరైన అవకాశాలు రాకపోవడంతో దేశంలోనే ఫేమస్ పాప్ స్టార్ అయిన ఓ గాయనిని కిడ్నాప్ చేస్తాడు. ఆమెను అడ్డం పెట్టుకొని తన కుమార్తెకు అవకాశాలు ఇప్పించాల్సిగా బెదిరిస్తుంటాడు. అలా ఫన్నీ కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదేదో ఐడియా చాలా బాగుంది కదండి, మనకు కూడా వర్కౌట్ అవుతుందేమో, చూడాలి మరి. ఖచ్చితంగా సినిమాలో ఐష్పై ప్రత్యేకంగా రెండు పాటలను చిత్రీకరించారు. ఈ పాటల్లో ఐష్తో పాటు ప్రముఖ హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫ్రాంక్ గ్యాట్సన్ నటించారు. హాలీవుడ్ చిత్రం ఎవ్రీబడీస్ ఫేమస్ సినిమాకి ఇది రీమేక్గా రాబోతుందట. రేపు ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేయనున్నారు. 3 ఆగస్టున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. సో మనం చూద్దాము. ఇంకా చాలా సినిమా ముచ్చట్లు గాసిప్లు మనం అన్ని మాట్లాడేసుకుందాం. మాట్లాడుకుందాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటుండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం, మీరు వింటున్నారు సింగ్ ఎలాంగ్. సో మీరు నాతో మాట్లాడాలి అంటే, నాకు కాల్ చేయాలి, నాకు కాల్ చేయాలంటే 9885555672కి కాల్ చేయండి. మా స్కైప్ ఐడి వచ్చేసి mind.media, స్కైప్ నుంచి కూడా కాల్ చేయొచ్చు. అయితే 200 కోట్ల దిశగా సంజు పరుగులు తీస్తోంది. సంజు సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ అందరి నోట్లో ఆనుతోంది. వారం రోజులు కావాల్సింది, రేపటికి 1 వీక్ అయిపోతుంది. సంజు సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. రణబీర్ కపూర్ కథానాయకుడు, రాజ్ కుమార్ హిరాని దర్శకత్వం వహించారు. విక్కీ కౌశల్, మనీషా కొయిరాలా, పరేష్ రావల్, సోనం కపూర్, అనుష్క శర్మ, దియా మిర్జా, టబు, షియాజీ సిండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ బాణీలు అందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా తొలి రోజే దేశవ్యాప్తంగా 34 కోట్లు వసూలు చేసింది. ఏడాది అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు రణబీర్ కపూర్, రాజ్ కుమార్ సినీ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఇదేట. ఇది 3 రోజుల్లో 120 కోట్లకు పైగా రాబట్టి మరో రికార్డు సృష్టించిందంట. కాగా ఈ చిత్రం మంగళవారానికి మొత్తం 167 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. శుక్రవారం 34 కోట్లు, శనివారం 38 కోట్లు, ఆదివారం 46 కోట్లు, సోమవారం 25 కోట్లు, మంగళవారం 22 క్రోర్స్ అండ్ మొత్తం 167 క్రోర్స్ అంటే 167 క్రోర్స్ రాబట్టినట్లు పేర్కొన్నారు. ఈ సినిమా 200 కోట్ల దిశగా చిత్రం పరుగులు తీస్తోందని తెలిపారు. మొత్తం ఇంకేంది 200 కోట్లు రాబట్టుతుంది, చరిత్ర తిరగరాస్తుంది, రికార్డు సృష్టిస్తుంది, అనుమానమే లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి తన తల్లి గురించి ఈ సినిమాలో తన తల్లి గురించి అసలు ప్రస్తావించలేదని బాధపడుతోంది సంజయ్ దత్ కుమార్తె. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత ఆధారంగా వచ్చిన సంజు చిత్రం రికార్డులు సృష్టించిన విషయం మనకు తెలుసు, సృష్టిస్తోంది కూడా. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అయితే ఈ సినిమా గురించి సంజయ్ దత్ కుమార్తె త్రిశల ఇప్పటి వరకు స్పందించలేదు. త్రిశల సంజయ్ రీచా శర్మల కుమార్తె. రీచా చనిపోయాక సంజయ్ మాన్యతను వివాహం చేసుకున్నప్పటికీ త్రిశాల వారితో ప్రేమగానే ఉంటుందట. మాన్యతతో ఆమెకు ఎలాంటి విభేదాలు లేవు. తన తండ్రికి సంబంధించి అన్ని విషయాల గురించి స్పందించే త్రిశల ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. సినిమాలో తన తల్లి గురించి, తన గురించి సరిగ్గా చూపించలేదని త్రిశాల బాధపడుతూ ఉందట. తన సన్నిహితులు చెప్తున్నారు ఈ విషయం, తను మాత్రం చెప్పలేదు. సో అది నిజమాబద్ధం మనకు కూడా తెలియదు. సో రీచాను కేవలం సంజయ్ మొదటి భార్యగా మాత్రమే చూపించి వదిలేశారు. ఆ తర్వాత తన గురించి కానీ తన తల్లి గురించి కానీ ఎక్కడా ప్రస్తావించనే లేదని త్రిశల కోపంగా ఉందట. అందుకే సినిమా గురించి మాట్లాడడానికి ఇష్టపడడం కూడా లేదట. 1987 అక్టోబర్లో సంజయ్కు రీచా శర్మతో వివాహమైంది. ఆ తర్వాత 1998లో రియా పిల్లై అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల సంజయ్ రియా విడిపోయారు. సో దాంతో 2008లో అంటే 2008లో నటి మాన్యతను సంజయ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పుడు 2 పిల్లలు కూడా ఉన్నారు. సో సంజయ్ దత్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సంజు సినిమా మాత్రం రికార్డులు బద్దలు కొడుతుంది. సో సంజయ్ దత్ కూతురు మాత్రం వాళ్ళ గురించి సరిగ్గా చూపించలేదని బాధపడుతుందని సన్నిహితులు చెప్తున్నారు. కానీ వాళ్ళ కూతురు మాత్రం ఇంకా అలాంటి ప్రకటనలు ఏమీ ఇవ్వలేదు, బహిరంగ ప్రకటనలు ఏమి ఇవ్వలేదు. సో కొన్నేళ్ల క్రితం అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడంతో సంజయ్ దత్ బాలీవుడ్ బ్యాడ్ బాయ్గా మారిపోయారు. ఆ తర్వాత ఆయన చేసిన తప్పులకి శిక్ష అనుభవించి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికీ స్నేహితుల విషయంలో మాత్రం ఏం చేయడానికైనా వెనుకాడని వ్యక్తి సంజయ్ దత్ గారట. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటారట. అలా ఓసారి బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్కి సమస్య వస్తే సంజయ్ గారు ఆయనకి అండగా నిలిచారట. మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమా విడుదల సమయంలో షారూఖ్ ఖాన్ బనేగా అంటే షారూఖ్ ఖాన్ది కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆ షోలో సంజయ్ పాల్గొన్నారు. ఆ షోలో సంజయ్ తనకి ఎంత సాయం చేశారో షారూఖ్కి వెల్లడించారు. అవి షారూఖ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజులు. షారూఖ్ సినిమాల నిమిత్తం ఢిల్లీ నుంచి ముంబై వచ్చారట. దాంతో ఆయనకి ముంబైలో తెలిసిన వారు ఎవ్వరూ లేరు. ఓసారి షారూఖ్కి ఓ వ్యక్తితో పెద్ద గొడవైంది. దాంతో తన కెరీర్ పాడవుతుందేమో అని షారూఖ్ చాలా భయపడ్డారట. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా ఉండేవారట. అదే సమయంలో షారూఖ్ ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. తన మీద ఎవరైనా చెయ్యి వేస్తే తాతో చెప్పు అని ధైర్యం చెప్పారట. ఆ వ్యక్తి ఎవరో కాదు సంజయ్ దత్. ఈ విషయాన్ని షారుఖ్ వెల్లడిస్తూ ఈ ఒక్క విషయంలో ఇప్పటికీ రుణపడి ఉంటాను అని సంజయ్ బాబా అన్నారట. సో సంజయ్ దత్ని చాలామంది సంజయ్ బాబా అంటూ ఉంటారు. ఆయన నిజంగానే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారట. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఆపదలు వచ్చినా ముందుండి సమస్యని పరిష్కరిస్తారట. ఎంతైనా దాదా బాబా కాబట్టి ఆయన అందరికీ పరిష్కారం చేస్తారు, అందరికీ మంచి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారట. సో అయితే మన ఇన్స్టాగ్రామ్లో హీరో హీరోయిన్స్కి ఫాలోవర్స్ ఉండడం కామనే. అది వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని కూడా లెక్కేసి దాంట్లో డిసైడ్ చేయడం ఇంకా పెద్ద కామన్. సో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్లో ప్రియాంకను అభిమానించే వారి సంఖ్య ఎక్కువే. ఇంకా హాలీవుడ్కి వెళ్ళాక ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ఐశ్వర్యరాయ్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకుంది ప్రియాంక చోప్రానే. సో ప్రియాంక చోప్రా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్లకు చేరింది. సో ఈ సందర్భంగా అభిమానులకు ప్రియాంక ధన్యవాదాలు తెలిపింది. అండ్ 25 అంటే 25 మిలియన్ అంటే 25 మిలియన్ స్ట్రాంగ్ ధన్యవాదాలు, మీరు నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో, మిమ్మల్ని నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని పేర్కొన్నారు ఆవిడ. ఫాలోవర్ల సంఖ్య విషయంలో దేశీ గర్ల్ ప్రధాని నరేంద్ర మోడీనే దాటేశారు. మోదీకి ఇన్స్టాగ్రామ్లో 13.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారట. బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్కి 9.5 మిలియన్, షారుఖ్ ఖాన్కి 13.3 మిలియన్ అండ్ సల్మాన్ ఖాన్కి 17.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కానీ ప్రియాంక ఫాలోవర్ల రికార్డును సమం చేయడానికి దీపిక అతి తక్కువ దూరంలోనే ఉన్నారట. ప్రస్తుతం దీపికకి ఇన్స్టాగ్రామ్లో 24.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారట. అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికోతో ప్రియాంక హాలీవుడ్లో అడుగుపెట్టారు. ఈ సిరీస్తో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బేవాచ్ చిత్రంలో నటించారు. సో ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్ చిత్రం. ప్రస్తుతం ఆమె ఏ కిడ్ లైక్ జేక్ ఈజెంటెడ్ రొమాంటిక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోపక్క బాలీవుడ్లో సల్మాన్ ఖాన్కు జోడీగా భారత్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూయార్క్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రియాంక 6 కోట్ల పారిశోతకం అంటే పారితోషికం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. కానీ అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. సో నిజాలు అవి అని మనం మాట్లాడుకోం కదా, మనం జస్ట్ విషయాలు మాట్లాడుకుంటాం. ఆ విషయాల్లో ఏది నిజాబద్ధం అనేది తర్వాతే తెలుస్తుంది, మనమే తేల్చేస్తాం. సో ఆ తేల్చేసే ముందు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, చాలా మనకి సమయం కూడా అయిపోతుంది. సో అందులో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటున్నానండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఎదుతానదో రావోయి చందమామ మా వింత గాథ విను
వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం, మీరు వింటున్నారు సింగ్ ఎలాంగ్ అండ్ నేను మీ ఆర్జే శిశిర. సో అయితే బేసిక్గా ఈరోజు చాలా సినిమా ముచ్చట్లు, చాలా సినిమా సంగతులు, గుసగుసలు అదే గాసిప్స్ అండ్ కొత్త సినిమా ముచ్చట్లు అండ్ సినిమా రిలీజ్ అవ్వబోతున్న, రేపు ఫ్రైడే రిలీజ్ అవ్వబోతున్న సినిమా ముచ్చట్లు అన్నీ మాట్లాడుకున్నాము. బర్త్డే జరుపుకున్న వాళ్ళందరికీ విష్ కూడా చేశాము. అయితే బేసిక్గా సినిమా అంటే సినిమా 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 గురించే మనం మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ సినిమా రేపు రిలీజ్ అయిపోయే సినిమాలు ఉన్నాయి కదా, చెప్పాను కదా తేజ్ ఐ లవ్ యూ రేపు రిలీజ్ అవ్వబోతోంది. సో రివ్యూ ఎలా ఉండబోతుంది అనేది మనం రేపే మాట్లాడుకుందాం. రేపు సినిమా చూసాక రేపు ఎలా ఉందనేది చెప్తాను అండ్ రివ్యూ కూడా ఎలా ఉందో చెప్పు మాట్లాడుకుందాం. రేపు మళ్ళీ తిరిగి సేమ్ ఇదే సమయానికి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు మైండ్ మీడియా మాత్రం వినడం ఆపదు, వింటుండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే శిశిర గారి సింగ్ ఎలాంగ్ కార్యక్రమం జులై 5, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.